నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ ఓం నమో భగవతే శ్రీమద్భాగవత అధ్యాయం 83 శ్లోకం 1. ద్రౌపదీ శ్రీకృష్ణులను కలుసుకుంటా అధ్యాయము. శ్రీ శుక ఉవాచ తదనుగృహ్య భగవాన్ గోపీనాం సా గురుర్గతి యుధిష్ఠిర అత పృచ్ఛాత్ సర్వాంశ సుహృదో అవ్యయం. శ్రీ శుక ఉవాచ తదనుగ్రహాయ భగవాన్ గోపీనాం స గురుర్గతి యుధిష్ఠిర అదపృచ్ఛత్ సర్వం స సుహృదో అవ్యయం. ఓం అజ్ఞాన తిమిరాన్ దశ జ్ఞానాంజన శలాఖయ చక్షుర్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమావోం విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితనామని నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి వాంఛాకల్పతరుభ్యశ కృపా సింధుభయవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. ఈ యొక్క అధ్యాయం శ్రీమద్ భాగవతంలో ద్రౌపది శ్రీకృష్ణని రానున్న కలుసుకున్నట చాలా ముఖ్యమైన అధ్యాయము. ఎందుకంటే దీంట్లో ముఖ్యమైనటువంటి ఒక ప్రిన్సిపల్ ఉంది, సూత్రం ఉంది. ఇక్కడ వాళ్ళు కలుసుకోవడం మనం ఎందుకు చర్చించాలి? చాలామంది కలుసుకుంటుంటారు, దాని గురించి ఎందుకు చర్చించాలి మనం? అయితే శ్రీమద్ భాగవతంలో దానికి ఒక అధ్యాయం ఇచ్చారంటే ద్రౌపది శ్రీకృష్ణుని ఆయన రాను కలుసుకోవడము, వాళ్ళ మీటింగ్, వాళ్ళు కలవడాన్నే ఒక అధ్యాయంలో లిఖించారు సుఖదేవ గోస్వామి. ఇక్కడ అంటే ఇక్కడ ఒక ప్రిన్సిపల్ ఉంది, ఒక సూత్రం ఉంది. ఇక్కడ మనకి రూప గోస్వామి, మనం రూపానుకులం, రూపాది ఎన్నో సందర్భాలు చెప్పారు, రూపానుగులు మన పరంపరలో మనం ఉండేది, రూపగోస్వామి యొక్క అనుచరులం. ఉపదేశామృతంలో రూపగోస్వామి రాస్తున్నాడు, దదాతి ప్రతిగుహ్నాతి గుహ్యం మక్యాతి పుచ్చితి భూంతే బోధ సేవ షడ్విధం ప్రీతి లక్షణం. రూపగోస్వామి శ్రీమద్ భాగవతాన్ని ఆచార్యులు జీవితాలని అన్ని స్టడీ చేసి శ్లోకం రాసిన ఊరికే రాలేదన్నమాట. ఆయన ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు, భక్తులు కలిసినప్పుడు ఏం చేయాలో చెప్తున్నాడు, ఆ శ్లోకం సూత్రాన్ని చెప్తున్నాడు. ఇక్కడ అదే చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ ద్రౌపది కృష్ణుని యొక్క రాణులు కలవడం, కృష్ణుడు కలవడము, ఈ ఆరు విధమైనటువంటి సన్నివేశాలు అక్కడ జరుగుతాయి. దదాతి ప్రతిగుహ్నాతి గృహ్యం మక్కాతి పృచ్చితి భుంక్తే బోధ చేయవ సద్విధం ప్రీతి లక్షణం. చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఉంది ఇక్కడ కలవడం అనే దాంట్లో. కాబట్టి ఈ అధ్యాయాన్ని సుఖదేవ గోస్వామి శ్రీమద్ భాగవతంలో ఆయన వివరిస్తున్నారు. రూప గోస్వామి చెప్తున్నాడు, దదాతి ప్రతిగుహ్నాతి, మనం బహుమతులు ఇవ్వడము, బహుమతులు తీసుకోవడము, గుహ్యం అఖ్యాతి పుచ్చతి అంటే విషయాల్ని గుహ్యాల్ని చెప్పడము, దాన్ని మళ్ళీ తెలుసుకోవడము, తర్వాత పుంక్తే భోజేతేవ ప్రసాదాన్ని ఇవ్వడము, ప్రసాదాన్ని తీసుకోవడం. ఇక్కడ ఈ అధ్యాయులు మనం చూసినట్లయితే ఇవన్నీ జరుగుతాయన్నమాట వ్రజవాసులతో. కాబట్టి ఇక్కడ ఇంతకుముందు శ్లోకాల్లో కూడా, ఇంతకుముందు అధ్యాయంలో కూడా కృష్ణ బలరాములు బృందావన వాసులు కలుసుకున్నట అనేటువంటి అధ్యాయంలో కూడా ఇది ఇచ్చారన్నమాట. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం, శ్రీమద్ భాగవతంలో ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాలను వివరిస్తూ ఉన్నారన్నమాట. అక్కడ కొన్ని సందర్భాల్లో శ్రీమద్ భాగవతంలో ఈ సుఖదేవ గోస్వామి ఆయన వివరిస్తున్నాడు భక్తుల యొక్క ఈ సన్నివేశాల గురించి. ఈ యొక్క దాన్ని ఆయన అద్భుతంగా పోలుస్తున్నారన్నమాట, ఈ యొక్క హంసలతో పోలుస్తున్నారన్నమాట. హంసలు, హంసలు ఏం చేస్తాయి, అవి నీటిని పాలని కల్పిస్తే అవి పాలను మాత్రమే స్వీకరిస్తాయి. అదే అభక్తుల యొక్క సంగతాన్ని కాకులతో పోలుస్తున్నాడు. కాకులు ఏం చేస్తాయి? కావు 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 నడుస్తూ అవి అంటే చెడు పదార్థాల కోసమే వెళ్తూ ఉంటాయి అన్నమాట. అట్లా భక్తులు కలిసినప్పుడు భగవంతుని యొక్క విషయాలు మాత్రమే చర్చిస్తారు. అక్కడ నిందాది శూన్య, నింద అనేది శూన్యం. భక్తుని యొక్క లక్షణాలు మధ్యమాధికారి యొక్క విషయంలో వివరిస్తూ రూపకోసం మళ్ళీ ఉపదేశామృతంలో నిందాది, నింద అనేది చేయడంట మధ్యమాధికారి. ప్రథమాధికారి ఏం చేస్తే నిందిస్తూ ఉంటాడు, మధ్యమాధికారి నిందాది శూన్య, నింద అనేది శూన్యం. ఆయన వాళ్ళు కలిసినప్పుడు భక్తులు మధ్యమాధికారి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ నింద అనేది ఉండదు. ఉత్తమ శ్లోక గుణాన్న వర్ణన ఏముంటుంది అక్కడ? నిందాది శూన్య, నింద అనేది ఉండదు. ఏముంటుందంటే ఉత్తమ శ్లోకని భగవంతుని యొక్క కీర్తన, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ యొక్క భగవంతుని యొక్క దివ్య కీర్తన ఉంటుందన్నమాట. భగవంతుని యొక్క దివ్య లీలలు చర్చిస్తూ ఉంటారు. ఇది చాలా ముఖ్యం. భక్తులు మనం కలిసినప్పుడు అది చాలా దివ్యంగా ఉండాలి. మన మధ్య ఇద్దరు భక్తులు లేదా భక్తుల యొక్క సాంగత్యం, భక్తుల యొక్క సమూహం ఏర్పడినప్పుడు ఏం చేయాలంటే మన యొక్క చర్చలు కానీ మన యొక్క కార్యక్రమాలు కానీ మనం చేసేటువంటి పనులు కానీ అవేం చేయాలి? భగవంతుని మీద భక్తిని పెంపొందించాలి, భక్తుల మధ్య సంబంధాన్ని ఇంకా దృఢం చేయాలి. అట్లా చేయనట్లయితే మనం ఎప్పుడన్నా కలిసినప్పుడు, భక్తుల మధ్య భక్తులు కలిసినప్పుడు లేదు భక్తుల యొక్క సంగతానికి వెళ్ళినప్పుడు మనలో భక్తి పెరగడం లేదు అంటే, మనలో మంచి సంబంధాలు ఏర్పడడం లేదు అంటే దాని అర్థం వచ్చి నింద ఉంది అక్కడ అని అర్థం. ఎప్పుడైతే నిందాది శూన్యం అవుతుందో, నింద అనేది లేకుండా ఉంటుందో, అపరాధం లేకుండా ఉంటుందో, అప్పుడు నిజమైనటువంటి భక్తి ప్రేమ అనేది ఉత్పన్నమవుతుంది. భగవంతుని యొక్క కీర్తన ఉన్నప్పుడు, భగవంతుని కీర్తించేటప్పుడు, భగవంతుని యొక్క గుణాలని ఆయన వైభవాలను కీర్తించేటప్పుడు నింద అనేది ఉండదన్నమాట. కాబట్టి ఇక్కడ చాలా చాలా ముఖ్యమైన ప్రిన్సిపల్ ఉంది. ఇక్కడ వాళ్ళు కలుస్తున్నారు, అక్కడ వాళ్ళు కలిసి ఏం చర్చిస్తున్నారు? ద్రౌపది, ఎందుకు ఇక్కడ మెన్షన్ చేశారు చాప్టర్లోనే ద్రౌపది శ్రీకృష్ణ రాణులను కలుసుకుంటా అని చెప్పి చెప్పారన్నమాట. చాలా మందికి ద్రౌపది మాత గురించి అంతగా తెలియదన్నమాట, ఆమె యొక్క దివ్యమైనటువంటి ట్రాన్సెండెంటల్ క్వాలిటీస్ గురించి తెలియదు. కృష్ణుడు పూర్తిగా ఆమెకి వసుడైనాడు, భగవంతుడే ఆయన ఆమె ఏం చెప్తే చేస్తున్నాడు. దివ్యమైనటువంటి భక్తురాలు ఆమె. ఇక్కడ కలిసినప్పుడు వాళ్ళు పూర్తిగా కృష్ణుడి గురించి చర్చిస్తారు. ఒక సన్నివేశంలో సత్యభామదేవి ద్రౌపది మాట నడుతుందన్నమాట, అవును నువ్వు చాలా, ఆమెకు భర్తలు 5 మంది భర్తలు, ఎవరికి? ద్రౌపదికి. 5 మంది భర్తలు ఏం చేస్తున్నారంటే ద్రౌపది మాత ఏం చెప్తే అది చేస్తున్నారు. వాళ్ళు ఆమె చెప్పింది దేవదాట అనమాట, పక్క కూడా వెళ్ళరు, ఆమె ఏం చెప్తే అది చేస్తున్నారు, ఆజ్ఞల్ని శిరసా వహిస్తున్నారు. ఒకరోజు ఇక్కడ ఈ సత్యభామ మాత అడుగుతుందనమాట ద్రౌపదిని, అవును ఏం చేసావు నువ్వు, నీ దగ్గర నా ప్రత్యేకమైనటువంటి మిస్టిక్ పవర్స్ ఉన్నాయా? వాళ్ళు డిస్కషన్లో చెప్తుందనమాట, నీ దగ్గర ఉన్న ప్రత్యేక శక్తులు ఉన్నాయి నీ దగ్గర, వాళ్ళందరినీ నీ యొక్క వశంలో ఉంచుకోండావు. లేదు నువ్వు బాగా అలంకరణ ఎంతో బాగా మంచి రకరకాలటువంటి ఆభరణాలు, రకరకాలటువంటి ఏమంటారు వాటిని, సుగంధ ద్రవ్యాలతో వాళ్ళని ఆకర్షిస్తున్నావా అని చెప్పి ఆమె అడుగుతున్నాను. ఎందుకు వాళ్ళు ఆ విధంగా ఆకర్షించబడుతున్నారు? ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళు పూర్తిగా నీకు పూర్తిగా వశమైపోయినారు నీకు, ఎందుకు అని చెప్పి అడుగుతున్నాను. అప్పుడు ద్రౌపది మాత చెప్తున్నాడు, వెరీ సీరియస్గా సమాధానం చెప్తున్నాము. ఏం చెప్తుందంటే, నేను కపట స్త్రీని కాదు, కపట స్త్రీ ఈ విధంగా ఆకర్షిస్తుంది, నువ్వేదైతే చెప్పావో ఆ విధంగా కపటంలో ఉండేటువంటి స్త్రీ రకరకాలటువంటి మ్యాజిక్లతో రకరకాల అలంకరణతో పురుషుని ఆకర్షిస్తుంది, నేను కపట స్త్రీని కాదు అని చెప్పి చెప్తున్నాను. చెల్లి సత్యభామకు తెలుసు ఈమె క్వాలిటీస్, ద్రౌపది క్వాలిటీ అంటే మన కోసం వాళ్ళు డిస్కషన్ జరుపుతున్నారనమాట. ఆమె చెప్తుందనమాట, నేను ఆమె చెప్తుంది నేను ఈ విధంగా ఆకర్షించను నా భర్తల్ని, కపటంలో ఉన్నటువంటి స్త్రీ ఏం చేస్తుంది నువ్వు చెప్పినట్లు ఆకర్షిస్తుంది రకరకాలటువంటి మ్యాజిక్లతో రకరకాల అలంకరణతో అంతా కానీ, ఆమె చేసేది చెప్తుందనమాట అమ్మ నేనేం చేస్తున్నాను అని. నాకు ఎటువంటి ఇంద్రియ తృప్తి లేదు, పూర్తిగా నా అహంకారాన్ని నేను పక్కన పెట్టేశాను, నాకెటువంటి నా అహాన్ని సంతృప్తిపరిచేటువంటి విషయాలు నేనేమీ చేయడం లేదు, నేను కుటుంబంలో అందరికంటే ముందు లేచేది నేనే, అందరికంటే వెనకని పడుకునేది నేనే, నాకు 100,000 మంది సేవకులు ఉన్నారు. ఆమె చెప్తుంది ఎవరికి? ద్రౌపది మాదికి. ఎంతమంది ఉన్నారు సేవకులు? 1,00,000 పీపుల్. అయితే
భర్తలకి సేవ చేయడానికి వచ్చినప్పుడు నేను స్వయంగా వాళ్ళకి సేవ చేస్తున్నాను. వాళ్ళు తినకుండా నేను తిన్న ఆహారాన్ని, వాళ్ళు స్నానాన్ని ఆచరించి వాళ్ళ ఆహారాన్ని తీసుకున్న తర్వాతనే నేను ఆహారాన్ని తీసుకుంటాను. 100 మంది సేవకులు ఉన్నారు, ఆ 100 మంది సేవకుల యొక్క పేర్లు నాకు పూర్తిగా తెలుసు. తర్వాత నా రాజ్యంలో వచ్చేటువంటి సంపదనంతా కూడా ప్రతిరోజు సంపదని ఏదైతే ఈ ధనాగారానికి వస్తుందో దాన్ని పూర్తిగా లెక్కలతో నేనే చూసుకుంటున్నాను. అందరికంటే ముందు లేచేది నేను, అందరికంటే వెనక నిద్రపోయేది. ఎటువంటి పరిస్థితుల్లో కానీ నా ఆహారానికి నేను ఎటువంటి చోటుని ఇవ్వడం లేదు. కాబట్టి ఇక్కడ ఎటువంటి ఇంద్రియ భోగాలకు సంబంధించి, ఆహారానికి సంబంధించి ఏమి లేదు. పూర్తిగా నేను సేవా దృక్పథం ఉన్నాను కాబట్టి వాళ్ళు నేను జబ్నెట్ చేస్తున్నాను అని చెప్పి చెప్తున్నాను. అప్పుడు రుక్మిణీదేవి ఆమె సత్యవామదేవి చెప్తున్నమాట, ఎస్ వండర్ఫుల్, నువ్వు ఒక చెస్ట్ పవిత్రమైనటువంటి స్త్రీ ఏదైతే చేస్తుందో ఆ విధమైనటువంటి నిబంధనల్ని, అదేవిధంగా మళ్ళీ చెప్తున్న పెద్దలు ఆజ్ఞలు, ముఖ్యంగా కుంతిమాత యొక్క ఆజ్ఞలు నేను శిరస వహిస్తున్నాను. అప్పుడు ఏం అని చెప్పినా కానీ ఆమెను శిరస వహిస్తున్నాను. చాలా విషయాలు చెప్తుందన్నమాట ఆమె, ఆమె చేసేటువంటి విషయాలంతా కూడా, అంటే ప్యూర్ చెస్ట్ పవిత్రంగా ఉన్నటువంటి స్త్రీ చేసేటువంటి విషయాలంతా కూడా ఆమె వివరిస్తూ ఉన్నాను. పెద్దల పట్ల ఏ విధంగా గౌరవాన్ని ప్రదర్శించాలి, తన భర్తల పట్ల ఏ విధంగా ఆమె సేవాభావం కలిగి ఉండాలి, అహంకారాన్ని ఏ విధంగా పక్కన పెట్టాలి. అహం అనేది లేదనమాట అక్కడ, ఈగో లేదు. కాబట్టి వాళ్ళు ఆ దీవు 1,00,000 మంది సేవకులు ఉన్నా కానీ స్వయంగా ఆమె సేవ చేస్తుందన్నమాట తన భర్తలకి. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, పూర్తిగా ఎక్కువ బర్డన్ తీసుకుంటుంది, కుటుంబ బాధ్యతని, రాజ్య బాధ్యతని తీసుకుంటుంది. దానికోసము, పేరు ప్రతిష్టల కోసము, కంట్రోల్ ఉంచుకునే కోసమో కాదు, సేవాభావంతో చేస్తుందన్నమాట. 100,000 మంది ఉంటే 100,000 మంది పేర్లు తెలుసు, వాళ్ళ యొక్క యోగక్షేమాలు కూడా చూసుకుంటూ ఉందన్నమాట. కాబట్టి ఇటువంటి ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉంది కాబట్టి ఆమె భగవంతుణ్ణి జయించగలిగింది. ఇంద్రియాలు పూర్తిగా ఇంద్రియ భోగంలో ఉండేటువంటి వ్యక్తి భగవంతుణ్ణి జయించలేరు. ఉపదేశామృతంలో భక్తి రసామృత సింధులో రూపకోసం చెప్తున్నారు, ఎవరైతే తన ఇంద్రియాలను నిగ్రహించుకోగలుగుతారో, బంధించగలుగుతారో వాళ్ళు భగవంతుని బంధించగలరు. ఇంద్రియాలను వదిలేసినటువంటి వాళ్ళు భగవంతుని బంధించగలరు. కృష్ణుడు ద్రౌపది మాదికి ఎంతో ఆయన ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు, ఎంతో కృపను ఇస్తున్నాడు. దానికి కారణం ఏమంటే ఆమె పూర్తిగా ఇంద్రియాలను నిగ్రహించుకోనుంది. ఎప్పుడు భగవంతుని యొక్క వాళ్ళని ఎందుకు ఆ విధంగా సేవిస్తుంది, ఈ పాండవుల్ని భక్తులుగా ఒకటి, రెండోది వైష్ణవులుగా. వాళ్ళు కూడా ఏమంటే పరమ వైష్ణవులు, వాళ్ళు భగవంతుని యొక్క భక్తులు. కాబట్టి వాళ్ళు భగవంతునికి సేవ చేస్తున్నారు, భగవంతుని యొక్క ప్రజ్ఞులుగా రాజ్యభారాన్ని తీసుకున్నారు. కాబట్టి వాళ్ళకు సేవ చేయడం ద్వారా అది భగవంతునికి సేవ. దాసాను దాస అంటే ఏమి, భక్తునికి సేవ చేయడం. కాబట్టి ఈ ప్రిన్సిపుల్తో వాళ్ళు వైష్ణవులు, భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకు వాళ్ళు రాజ్యభారాన్ని తీసుకున్నారు. కాబట్టి వాళ్ళకి సేవ చేయడము నా యొక్క సేవ, నా యొక్క కర్తవ్యం అనే భావంతో ఆమె చేస్తూ ఉంది అనమాట. కాబట్టి ఆమె అంత గొప్పగా కీర్తించబడింది, భగవంతుడు ఆమెకు వసుడైనాడు అనమాట. నిన్న మనం అక్షయ తృతి రోజే ఈ అక్షయ పాత్ర వచ్చిందనమాట ఆమెకి. సూర్యుడు అక్షయ పాత్రను తీసుకొచ్చి ఇస్తాడు అక్షయ తృతి రోజు. అంటే అక్షయ పాత్ర ఎట్లంటే అది ఎంతమందికి ఆహారాన్ని ఇచ్చినా కానీ వస్తూనే ఉంటుంది. అంటే అక్కడ పాత్ర ఒకటి ముఖ్యం, మనసు కూడా ఇంపార్టెంట్, హార్ట్ కూడా. మనకు ఒకవేళ అక్షయ పాత్ర మనకి ఇచ్చినా కానీ మన ఎవరికి పెట్టాం, మన భావన అంటే ద్రౌపది మాత యొక్క హార్ట్ కూడా ఆ విధంగా ఉంది. ఆ పాత్ర ఎవరికంటే వాళ్ళకి లభించి కావాలంటే ఆ కృష్ణుడు అందరికీ ఒకటి ఇచ్చేయగలడు కావాలంటే, అందుకని పెద్ద విషయం కాదు. అందరికీ ఒక అక్షయ పాత్ర ఇచ్చేయగలడు, ఆ మైండ్ కావాలి కదా, ఆ ఇచ్చే గుణం కావాలి కదా. హార్ట్ ఇంకా ఇవ్వాలి. చైతన్య మహాప్రభు హరిదాస్ ఠాకూరు ఆయన తిరుభావం అయిపోతుంది, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన చైతన్య చరితామృతం చెప్తుంది, ఆయన ప్రసాదము పర్సనల్ గా వెళ్ళి ఆయన గంస పట్టుకుని భిక్షాటం చేస్తాడనమాట చైతన్య మహాప్రభు. చేసి ప్రసాదం వచ్చిన తర్వాత ఆయన ప్రసాదం ఆయన వడ్డిస్తున్నాడు, ఆయనే భిక్షాటనకి వెళ్ళాడు, ప్రసాదం అంతా స్వీకరించాడు, ఆయన వడ్డిస్తా ఉన్నాడు. ఏ విధంగా వడ్డిస్తున్నాడు, ఒక వ్యక్తికి 3 వ్యక్తులు తినేయంట ఆహారాన్ని వడ్డిస్తున్నాడు అనమాట. మనం కొన్నిసార్లు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాం, ఆ విధంగా చేస్తున్నామా, ఇంకా ఇవ్వాలి అనే భావంతో మనం చేస్తున్నామా. అంటే హార్ట్ ముఖ్యం అక్కడ. అక్షయ పాత్ర ఇంద్రుడు ద్రౌపది మాతక ఇచ్చాడంటే సూర్యుడు, ఇక్కడ ముఖ్య విషయం ఏమంటే హృదయం కూడా ఆ విధంగా ఉంది, ఇవ్వాలి ఇంకా అందరికి ఇవ్వాలి. ఆ యొక్క హృదయం వచ్చిందంటే భగవంతుడు అన్ని ఇచ్చేస్తాడనమాట. అక్షేప ప్రభుపాదికి ఇస్కాన్, మనకి ఇస్కాన్ కూడా ఇది అక్షేపాస్త్రం, ఇది ఇస్ నాట్ ఏ ఆర్డినరీ ప్లేస్. ఇస్కాన్ అనేది ఇది సాధారణమైనటువంటిది కాదు. శ్రీ చైతన్య మహాప్రభు ప్రభుపాద యొక్క శరీరము మూర్ధన అక్షయపాత్ర ఇది. కాబట్టి మనకు ఆ హార్ట్ని మనం రెడీ చేసుకోవాలి, దాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి, హృదయాన్ని కలిగి ఉండాలి, ఇచ్చేటువంటి హృదయాన్ని, ఆ భావాన్ని మనం కలిగి ఉండాలి. అందుకనే యజ్ఞ దాన తప కర్మ పావనాని మనీశ్వరం భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు. యజ్ఞము దానము తపస్సు, ఏం దానం చేస్తే ఏమవుతుంది అంటే పవిత్రమవుతుంది, హృదయం పవిత్రమవుతుంది. దానం చేస్తాం మనం, దానం చేయంగా ఎందుకు సాధువులు బిచ్చాటనికి వెళ్తారంటే వాళ్ళు బతుకుదేరు కోసం వాళ్ళు పోరు, లేదా వాళ్ళ ఆహారం కోసం వాళ్ళు పోరు. వాళ్ళు వెళ్ళేది ఏమంటే ప్రతి ఒక్క జీవికి బద్ధజీవి యొక్క గుణం ఏమంటే తీసుకోవడం, తీసుకుంటూ ఉంటాం, తీసుకొని జోబులు వేసుకుంటూ ఉంటాడు అనమాట. ఇచ్చేది అతనికి తెలీదు, ఇచ్చేటువంటి గుణం లేదు, అంత తీసుకునేదే. కాబట్టి సాధువు ఏం చేస్తాడంటే ఇచ్చేటి గుణాన్ని నేర్పిస్తాడు. సాధువుకేం అవసరం లేదు, నిజమైనటువంటి సాధువుకి అవసరం లేదు, అతని ధనాన్ని అర్జించాల్సిన అవసరం లేదు, అడుక్కోవాల్సిన పని లేదు. అతను వెళ్ళినప్పుడు ఒక గృహస్థ ఇంటికో లేదంటే ఒక వ్యక్తి ఇంటికో వెళ్ళినప్పుడు అతను దానం స్వీకరిస్తున్నాడంటే అతనికి ఇచ్చేటువంటి గుణం వస్తుంది, ఆ ధనం యొక్క ఆ ధనము సద్వినియోగం కూడా అవుతుంది, ఆ ధనము సద్వినియోగం అవుతుంది అన్నమాట. ఒకసారి ఏమిందంటే ఒక సాధువు రెగ్యులర్గా బిక్షాటన వెళ్తూ ఉంటాడనమాట, వెరీ వెరీ జెంటిల్ సాధువు, అన్ని ఇండ్లకి వెళ్తుంటాడు. ఒక ఇంట్లో మాత్రం ఒక మాతది ఏమి ఇవ్వడు, అస్సలు ఇదనమాట, ధనమే ఇదు. రోజు తిట్టి పంపించేది, ఏమయ్యా నీకు బుద్ధి లేదా, వస్తున్నావు నువ్వు పో అని చెప్పాడు. రోజు వెళ్ళేవాడు, రోజు తిట్టేదన్న, రోజు తిట్టేది. నీకు ఎన్నిసార్లు చెప్పాలి బుద్ధి లేదు నీకు, రావద్దు మా ఇంటికంటే మళ్ళీ వస్తావు. ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందా ఇది, బుక్ డిస్ట్రిబ్యూషన్లో ఎక్స్పీరియన్స్ ఉందా? డోర్ టు డోర్ వెళ్తే తెలుస్తుంది అనమాట, డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు తిట్టారు వాళ్ళు, బుద్ధి ఉందా నీకు, ఎందుకు వచ్చావు లోపలికి అని చెప్పి తిట్టారు. డోర్ గట్టిగా వేస్తారు ఫట్ అని, ఒకసారి తిట్టారు కూడా, అరుస్తారు కూడా. కాబట్టి ఇట్లా రోజు తిట్టు ఉందనమాట అమ్మ, తిట్టు ఉంటే అతను ప్రతిరోజు ఆ మీకునో వెళ్ళేవాడు అనమాట. ఓ రోజు ఆమెకు చాలా కోపం వచ్చేసింది. అప్పటి కాలంలో అంతా ఈ కట్టెల పొయ్యిలో చేసేవాళ్ళు అనమాట ఆహారాన్ని. సరే వీరికి ఎట్లా బుద్ధి చెప్పాలనేసి ఇంట్లోకి తీసుకెళ్లి ఇంట్లో నుంచి వచ్చినాడు ఈ సాధు, అదే సమయానికి వచ్చాడు. మళ్ళీ కోపం వచ్చి లోపలికి వెళ్ళి ఈ కట్టెల పొయ్యిలో బూడిద ఉంటుందన్నమాట, అది తీసుకొచ్చిందనమాట. తీసుకొచ్చి బయట వచ్చి అతను జోలులో వేసిందనమాట, అవమానపరచాలనేసి బూడిద తీసేసింది. ఆ సాధు చాలా హ్యాపీ అయిపోయినాడు. హరిబోల్ హరిబోల్, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, అరుస్తున్నాడనమాట. పక్కనున్న వ్యక్తి గమనిస్తూ ఉన్నాడు, ఏమయ్యా ఆమె బూడిద వేస్తే నువ్వు అవమానపరచాలని హరికృష్ణ చెప్పి నృత్యం చేస్తున్నావంటే, లేదు నా యొక్క ఆశయం సిద్ధించింది అని చెప్తాను. ఏం సిద్ధించిందంటే ఆమెకి ఇచ్చే గుణమే లేదు, ఈరోజు బూడిదేసింది, రేపు మళ్ళీ బూడిదేస్తుంది, తర్వాత కర్ర ఇస్తుంది, తర్వాత భీమ ఇస్తుంది, తర్వాత సర్వము కృష్ణుడికి ఇచ్చేస్తుంది అని చెప్పాను. ఇది యొక్క దానం యొక్క నిజమైనటువంటి దానం యొక్క నిజమైనటువంటి గమ్యం ఏమంటే చివరికి మనం ఏం చేయాలి, మొత్తాన్ని సర్వాన్ని ఆత్మ నివేదన లాస్ట్ గమ్యం. లేదా మనం డబ్బులు చేసి కాదు, అక్కడ ముఖ్యమైనటువంటి దాని యొక్క చర్మగమ్యం అంటే దానం యొక్క చర్మగమ్యము చివరికి మనల్ని మనల్ని కృష్ణుడికి ఇచ్చేయడం. ఆ స్థాయికి తీసుకొచ్చేదానికోసమే లైఫ్ మెంబర్షిప్ ఉండేది, డొనేషన్ టేబుల్ ఉండేది, అన్నీ ఉండేది. మనుషుల్ని ఎక్కడికి తీసుకురావాలి లాస్ట్కి, ఆత్మ నివేదన స్థాయికి తీసుకురావాలి. మనం కూడా ఆ విధంగానే డొనేషన్స్ కలెక్ట్ చేయాలి. ఏదో వాళ్ళ ధనం మనం తీసుకొచ్చేదానికోసం కాదు, వాళ్ళని చివరికి ఎక్కడ తీసుకురావాలి, వాళ్ళని కృష్ణుని యొక్క దాసునిగా ఆత్మ నివేదన స్థాయికి, అంటే తన యొక్క ఆత్మని శరీరాన్ని మనసుని పూర్తిగా కృష్ణునికి నివేదన స్థాయికి తీసుకురావాలి. ఆ యొక్క భావనతోనే మనం వ్యక్తుల నుంచి ఆ యొక్క భావన ఉండే వ్యక్తే విరాళాన్ని స్వీకరించాలి, లేకపోతే అవసరం లేదు. ఇస్ నాట్ ఏ క్వాలిఫైడ్ పర్సన్ టు టేక్ ది డొనేషన్స్. ఎందుకంటే వాళ్ళకి సుప్రీం బెనిఫిట్ ఇవ్వాలి, చర్మ ప్రతిఫలాన్ని వాళ్ళకి ఇవ్వాలి, కృష్ణుని ఇవ్వాలి, కృష్ణునికి వాళ్ళకి. ఎందుకంటే ప్రతి ఒక్క జీవి కృష్ణునికి సంబంధించినటువంటి వాళ్ళే. అయితే మనం ప్రభుపాద యొక్క అనుచరులు కాబట్టి ప్రభుపాదికి ఆ భావన ఉంది కాబట్టి ప్రభుపాద బదులు మనం వెళ్ళచ్చు. అట్లీస్ట్ ఆ కాన్షియస్లోనే వెళ్ళాలి మనం. లైక్ హనుమంతుడు వెళ్ళాడు, రామదూతగా వెళ్ళాడు, అట్లా నేను ప్రభుపాద యొక్క సహచరుణ్ణి అని చెప్పి వెళ్ళచ్చు. నో ప్రాబ్లం. ప్రభుపాద వెళ్తే కేర్ ప్రభుపాద చూసుకుంటారు. ఇస్కానికి ఎవరు ఇచ్చినా కానీ విరాళాలని ప్రభుపాద చివరికి వాళ్ళు తీసుకొస్తాడు ఆత్మ నివేదన స్థాయికి. అని అనుకోవచ్చు మనం డొనేషన్ ఇచ్చిన వాళ్ళంతా కూడా భక్తులు అయిపోతారా? ఎస్, ఇంతకుముందు జన్మలో మీరైనా మనమంతా కూడా డొనేషన్లు ఇచ్చాము తెలియదు కదా. ఇంతకుముందు జన్మలో ఏ జన్మలో ఏమో మనకు తెలియదు. ఇప్పుడు హరే కృష్ణ మంత్రం జపం చేసి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామంటే మనకు తెలియదు. అది పూర్వ జన్మలో ఎటువంటి ఏ భక్తునికి ఏ భక్తుని కృప మన మీద పడిన తెలియదు అన్నమాట. ఈ జన్మలో ఆలోచిద్దాం. కృష్ణుడు చూసేది, ఆచార్యుడు చూసేది, సాధు చూసేది ఈ జన్మ. ఇక్కడ చూడండి, ఆయన మొత్తం చూస్తాడు. మొత్తం జీవి యొక్క మొత్తం అన్ని జన్మల్లో చూస్తాడు అన్నమాట. కాబట్టి ఆ సాధువు చెప్తున్నాడు అనమాట, ఎస్ అతను ఆత్మ నివేదన స్థాయికి వస్తుందామా. ఇచ్చే గుణమే లేదు కాబట్టి స్టార్ట్ అయింది ఆ యొక్క గుణం. కాబట్టి ఈ యొక్క ప్యూర్ హార్ట్, పవిత్రమైన హృదయం చాలా చాలా ముఖ్యం మనిషికి. పవిత్ర హృదయం, ఆ యొక్క హృదయంతోనే మనం భగవంతుని మనం స్వాధీనం చేసుకోగలం అనమాట, భగవంతుని మనం బంధించగలం. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే ఈ యొక్క చాప్టర్లో ఒక కలిసినప్పుడు మనం అనుకున్నాం కదా, ఒకరికొకరు కలిసినప్పుడు భక్తుల యొక్క వాళ్ళు సాంగత్యం వచ్చినప్పుడు ఒకరికొకరు ఈ భక్తి యొక్క సేవలో వాళ్ళు అభివృద్ధి చెందాలి. వాళ్ళ యొక్క చర్చ కానీ వాళ్ళ యొక్క మాటలు కానీ మనం ఇంతకుముందు చర్చించినట్లు నింద శూన్య కావాలి, ఉత్తమ శ్లోక గుణాన వర్ణం జరగాలి. అక్కడ నిందాది శూన్య. మనం ఎప్పుడు నింద చేస్తూ మనం కానీ చర్చ జరిగినట్లయితే కనుక మన హృదయం అనేది శుభ్రం కాదు, ఇంకా హార్ట్ అయిపోతుంది. హార్ట్ ఏమవుతుంది? ఇంకా గట్టి అయిపోతుంది. శ్రీమద్ భాగవతంలో ఫస్ట్ గంటలో నుంచి సజెస్ట్ చెప్తున్నారన్నమాట ఈ యొక్క ఋషులంతా కూడా. ఎవరైతే భగవంతుని యొక్క నామాన్ని జపిస్తూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఎవరైతే హరే కృష్ణ మంత్రం జపిస్తూ వాళ్ళ కన్నుల్లో అసుదారాలు రాలేదనుకో, వాళ్ళ శరీరం పులకితం కాలేదంటే వాళ్ళ హృదయము అది ఇనుపతో తయారు చేయబడింది అని అర్థము అని చెప్పి చెప్తున్నారు. వెరీ హెవీ స్టేట్మెంట్ ఇది. తనలో చెప్తున్నారనమాట సూత గోస్వామి చెప్తున్నాడు సేజస్కి, ఎవరైతే హరే కృష్ణ మంత్రం జపిస్తున్నప్పుడు వాళ్ళ యొక్క నేత్రాల్లో అసుదారులు కారకుండా వాళ్ళ శరీరం కంపించలేదంటే వాళ్ళ యొక్క హృదయము ఒక ఇనుము హృదయము, ఇనుప హృదయము అని చెప్తున్నాడు. స్ట్రాంగ్ స్ట్రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే మనకు రావడం లేదు అది, ఇంకా హార్డ్గా ఉంది అనమాట. హార్డ్గా ఉంది. మనం వచ్చింది దేనికంటే కృష్ణ చైతన్యానికి, మన హృదయాన్ని సాఫ్ట్ చేసుకోవడానికి. దాన్ని మెత్తగా చేసుకోవాలి. మెత్తగా చేసుకోవాలంటే నిందను వదిలేయాలి. నింద వదలకపోతే ఏమవుతుందంటే ఇంకా హార్ట్ అయిపోతుంది, ఇంకా దృఢమైపోతుంది, ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది. హార్ట్ ఎక్కువగా దృఢమయ్యే ముందుకి మనకు భగవంతుని యొక్క నామం లోపలికి వెళ్దు. అది ప్రభావం అనేది భగవంతుని యొక్క నామం ఎప్పుడు శక్తివంతమే. ఇప్పుడు వర్షం మీద అన్ని ప్లేస్లో పడుతుంది, రాయి మీద పడినప్పుడు ఉపయోగం లేదు. అది మంచి సారవంతమైనటువంటి నేలలో పడినప్పుడు ఏమవుతుంది? వర్షము సారవంతమైన నేలలో మంచి విత్తనాలు అంతా కూడా వస్తాయి, ఫలం పంట అంతా వస్తుంది అన్నమాట. రాయి మీద పడితే అట్లా వర్షం మాదిరి అనమాట. ఇది భగవంతుని యొక్క నామం. అది హార్డ్ వెరీ హార్డ్, ఇది వెరీ స్ట్రాంగ్ ఉన్నప్పుడు, ఇనుము మాదిరి ఉన్నప్పుడు అది ప్రభావం లేదనమాట. దాన్ని మనం స్మూత్ చేసుకోవాలి. స్మూత్ చేసుకోవాలంటే మనం ఈ విధంగా చర్చించాలి. ఇక్కడ ఏ విధంగా భక్తులు చర్చిస్తున్నారు, ద్రౌపది మాత, తర్వాత ఈ యొక్క కృష్ణుని యొక్క రాణులు, తర్వాత ఏం జరుగుతుంది, తర్వాత చర్చలో ఎవరెవరు ఏ విధంగా కృష్ణుడు వాళ్ళని ఏ విధంగా వివాహం చేసుకున్నది, కృష్ణుని యొక్క కీర్తిని ఆయన పరాక్రమానంతా రాణులు వివరిస్తారనమాట. ఎవరెవరు ఏ విధంగా కృష్ణుడు ఈ అష్టమ విషయంలో ఏ విధంగా వివాహం చేసుకున్నాడు, తర్వాత 16,100 మందిని ఏ విధంగా కృష్ణుడు వివాహం చేసుకున్నాడు, ఆయన పరాక్రమాన్ని, ఆయన గుణాలని, ఆయన లీలల్ని అంతా కూడా. ఒక వ్యక్తిని కలిసినప్పుడు, మనం భక్తులు కలిసినప్పుడు భగవంతుని మీద భక్తి అభివృద్ధి కావాలి. మనం హార్ట్ ఇంకా హార్డ్ చేసుకోకుండా మనం దాన్ని సాఫ్ట్ చేసుకోవాలి. ఇతర యొక్క వ్యక్తుల యొక్క హృదయాన్ని కూడా మనం మార్చాలి. చైతన్య మహాప్రభు ఆయన ఎక్కడికి వెళ్ళా కానీ ప్రతి ఒక్కరు మారిపోయేవాళ్ళు అనమాట. ఎంత భయంకరమైన వ్యక్తి అయినా కానీ మారిపోయేవాళ్ళు. కనీసం మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని ఇంకా దృఢం చేసుకోకుండా ఇంకా మెత్తగా చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. మహాప్రభు ఎంత కఠినమైన వ్యక్తినైనా కానీ మార్చేసేవాడు అనమాట. ఒకసారి బృందావనం నుంచి వస్తుంటాడు చైతన్య మహాప్రభు. బృందావనంలో ఉంటారు ఆయన బలభద్ర భట్టాచార్య, చైతన్య మహాప్రభు ఇద్దరు బృందావనంలో ఉంటారనమాట. కొంతమంది బ్రాహ్మణులు కూడా వాళ్ళతో పాటు ఉంటారు చైతన్య మహాప్రభుతో పాటు. అక్కడేమవుతుందంటే ఎక్కువ భక్తులంతా వచ్చి కలుస్తూ ఉంటారు, ఎక్కువ వచ్చేస్తారని తెలిసిపోతుంది మహాప్రభు గురించి బృందావనంలో కూడా. ఆ యొక్క ప్రజలకి బలభద్ర భట్టాచార్య చెప్తారనమాట, చైతన్య మహాప్రభు మనం ఇంకా బయలుదేరుతాము ప్రయాగకి వెళ్తామని చెప్పి చెప్తాడు. ప్రయాగకి వెళ్తామని ఇంకా మెయిన్ రూట్లో వెళ్తే ఎక్కువ మంది వచ్చేస్తారు, ఇంకా ఎక్కువ మంది కలుస్తారు చైతన్య మహాప్రభుని. చైతన్య మహాప్రభు ఎప్పుడు కృష్ణ కీర్తనలో దీవస్మరణలో ఉన్నాడు కాబట్టి గంగా ఒడ్డునే వెళ్దాం అనుకుంటారు వాళ్ళు, గంగా నది ఒడ్డునే. అది లైకనో అది వేరే మార్గం మాదిరి, మెయిన్ మార్గం కాదు అది, సబ్వే వేరే మార్గం. కొన్ని దారులు ఉంటాయి కదా తిరుమలకి, రకరకాల దారులు ఉన్నాయి, కోడూరు నుంచి కూడా వచ్చేయచ్చు నడుచుకుంటూ. అట్లా ప్రయాగకి వెళ్ళడానికి గంగా ఒడ్డునే కూడా నడుచుకుంటూ వెళ్ళొచ్చు, వేరే మార్గం కూడా ఉందన్నమాట. బలభద్ర భట్టాచార్య, కొంతమంది బ్రాహ్మణులు, ఇంకొక ముగ్గురు బ్రాహ్మణులు ఉంటారనమాట. మీరు నలుగురు కలిసి వాళ్ళు వస్తూ ఉంటారనమాట, చైతన్య మహాప్రభుతో పాటు ముగ్గురు బ్రాహ్మణులు బలభద్ర భట్టాచార్య కలిసి నడుచుకుంటూ వస్తుంటారు. ప్రయాగ దగ్గర దగ్గర సోరాన్ అనేటువంటి ప్రదేశం అది, చాలా పవర్ఫుల్ ప్లేస్, అది బ్యూటిఫుల్ ప్లేస్. అక్కడికి వచ్చినప్పటికీ చైతన్య మహాప్రభు ఏం చేస్తారంటే గంగామ్మాయిని తలుచుకుంటూ కృష్ణుని తలుచుకుంటూ ఆయన ఏం చేస్తారంటే దివ్య సమాధిలోకి వెళ్ళిపోతారు, సృహదేవి పడిపోతాడు. పడిపోయినప్పుడు వీళ్ళు నలుగురు ఏం చేయాలి, ఇంకా ఎంత చెప్పినా లేలేదు ఆయన, చుట్టూ కూర్చొని గుమ్మన ఆలోచిస్తుంటారు ఎట్లా చేయాలనేసి భట్టాచార్య. ఆ మార్గంలో రాజు భటులు వెళ్తూ ఉంటారు, ఈ ముసల్మానులు వాళ్ళు గడ్డాలంతా పెట్టుకుని గుర్రాల మీద పోతూ ఉంటారు రాజ్యాన్ని చూడాలనేసి. చూస్తే ఈ సాధువు పడిపోయినాడు, నలుగురు కూర్చోన్నారు, దూరం చూస్తుంటేనే వీళ్ళకి అర్థం అయిపోతుంది అనమాట. వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు దొంగలు, వీళ్ళు సాధువుని వీళ్ళు చంపేశారు, వీళ్ళు ఆయన దగ్గర ఉండే ధనాన్ని దోచుకునేదానికి వీళ్ళు వదలకూడదు అనేసి చుట్టూ వాళ్ళు వెళ్ళి ఆ గుర్రాలతో వాళ్ళని చుట్టూ చేరిపోతారు అనమాట. ఈ సైనికులు చెరిపి వాళ్ళు నలుగురు నెరతారు, ఎవరయ్యా మీరు, మీరు దొంగలు ఉన్నారు, మీరు ఈ సాధువుని చంపేశారు, మీరు ఆయన ధనాన్ని దోచుకున్నట్లున్నారు, మీరు ఆ ధనం అంతా ఇచ్చేయండి, మిమ్మల్ని మేము చంపేస్తాము. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ సాధుని చంపేశారు కాబట్టి వీళ్ళని చంపేయాలని చెప్పి అనుకుంటారు వీళ్ళు, ముస్లింస్, ముస్లిమాన్ సేవకులు, సైనికులు. వీళ్ళకేమర్థం కాదు, ఏం చెప్పాలి వీళ్ళు, కాదన్నా కానీ వాళ్ళు వినేటట్లు లేరు. నిజంగానే ఆయన పడిపోయినాడు, సుఖలేదు, ఆయన శరీరంలో ఎటువంటి సింప్టమ్స్ లేవు, జీవితం ఉన్నటువంటి చిహ్నాలు లేవు చైతన్య మహాప్రభుకి. ఈ సైనికులు చెప్తున్నారు మీరు చంపేశారు అని చెప్పి చెప్తున్నారు. కాదు అంటే వాళ్ళకి అర్థం కాదు, ఇది మహాభావ అంటే ఆ ముస్లింకి ఏమర్థం అవుతుంది మహాభావ గురించి. సరే అతను వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటారు, చైతన్య మహాప్రభుని ప్రార్థిస్తారు, వీళ్ళు ఆర్గ్యూ చేస్తుంటారు అనమాట, లేదు మేము చంపలేదు, ఈయన మా గురువు చైతన్య మహాప్రభు అని చెప్తుంటారు. వాళ్ళు లేదు మీరు చంపేశారు, మిమ్మల్ని మేము చంపేస్తామని గట్టిగా వాదులాడుకుంటుంటే ఆ శబ్దానికి చిన్నగా మహాప్రభు స్రవస్తుంది అనమాట, లేచి చూస్తారనమాట. చూస్తే ముస్లింస్ వాదన చేస్తున్నారు. అప్పుడు చైతన్య మహాప్రభు చెప్పాడు, లేదు వీళ్ళు నా సేవకులు, వీళ్ళు నన్ను ఏం చేయలేదు వీళ్ళు అని చెప్పి. దాంట్లో మెయిన్ సేవకుడు బాగా ఖురాన్ వచ్చి అతనికి, కొంచెం సాధువు కూడా అతను. అతనేం చేస్తారంటే మహాప్రభు దగ్గరికి వచ్చి ఖురాన్ గురించి చెప్తాడనమాట. ఇంపర్సనల్ బ్రహ్మన్ అంటే నిరాకార జ్యోతి గురించి, ఖురాన్లో కొంత భాగము ఈ నిరాకార జ్యోతి గురించి బ్రహ్మన్ గురించి వివరిస్తుంది అనమాట. అతను కొంచెం సాధువు ఉండేటువంటి సైనికుడు. ఈ ముస్లింస్ లో కూడా కొద్దిగా ఈ ఖురాన్ బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు, కొద్దిగా సత్ప్రవర్తన వాళ్ళు ఉంటారనమాట, పాటించేవాళ్ళు. అప్పుడు మహాప్రభు ఏం చేస్తారంటే ఇతనికి వివరిస్తాడు, విన్న తర్వాత అతని దగ్గర నుంచి, చూడు నువ్వు చెప్పేది నిజమే, ఖురాన్లో ఈ యొక్క నిరాకారం గురించి ఉంది, అయితే అల్టిమేట్లీ ఖురాన్ యొక్క చివరి యొక్క సందేశం ఏమంటే భగవంతుని యొక్క సాకారం గురించి, భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఒక్కడే, ఆ నలుపుగా ఉంటాడు, భగవంతుని దివ్యమైనటువంటి ప్రేమను పెంచుకోవడం ముఖ్యమైనటువంటి విధి అని చెప్పి ఖురాన్ చివరిగా సూచించండి సారం అదే అని చెప్పి చైతన్య మహాప్రభు ఖురాన్లో నుంచి వివరిస్తాడన్నాడు. అప్పుడు ఆ పఠాన్ ఆ సేవకుడు చాలా ఆశ్చర్యపోతాడు. ఖురాన్ చదివే వాళ్ళకి, ముస్లింస్ కొన్ని సంవత్సరాల నుంచి చదివే వాళ్ళకి, ఈ పండితులకే, ఈ గురువులకే, ఈ పఠాన్లకే దీనికి సారం తెలియదు, దీంట్లో నిజంగానే సారం ఉంది, ఈ ఖురాన్ చివరి గమ్యము కృష్ణుణ్ణి భగవంతుణ్ణి అదంతా వివరించినారంట ఖురాన్లో. భగవంతుడు ఉన్నాడు, ఒకడే ఉన్నాడు, నలుపుగా ఉంటాడు, ఆయన మీద ప్రేమను పెంచుకోవడమే నిజమైన గమ్యమని చైతన్య మహాప్రభు వివరించేశాడు. దాన్ని అతనికి పూర్తిగా భగవంతుని యొక్క చైతన్య మహాప్రభు కృప వల్ల అతనికి అర్థమవుతుంది ఖురాన్ యొక్క చివరి యొక్క గమ్యమేమని చెప్పి. అతను పేరు మార్చుకుంటాడు, చైతన్య మహాప్రభు పేరు మాట్లాడు, రామదాస్ అని పేరు పెడతాడనమాట అతనికి. రామదాస్ పటాన్దాస్ ఏమన్నాడు, రామదాస్ అన్నాడు అనమాట. తర్వాత అతను ఏం చేశాడంటే ఆ గ్రూప్ మొత్తం ఆ సైనికులంతా కూడా వైష్ణవులుగా మారిపోయినారు వాళ్ళు. వాళ్ళు చైతన్య మహాప్రభు కృపలు వైష్ణవులుగా మారిపోయి దేశమంతా, రాజును కూడా మార్చేశారు వాళ్ళు, మార్చి దేశమంతా తిరిగి వాళ్ళు ప్రచారం చేశారు. వాళ్ళు పటాన్లు కాబట్టి అప్పట్లో వాళ్ళు వెరీ ఫేమస్, పటాన్ వైష్ణవులు అని చెప్పి ఫేమస్ అయినారు అనమాట. పటాన్ వైష్ణవాస్ వాళ్ళ పేరు కూడా. దేశమంతా తిరిగి వాళ్ళు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే నామ సంకీర్తన ప్రచారం చేశారు. మహాప్రభు జస్ట్ చూడు, వాళ్ళ యొక్క స్పర్శ వల్ల, చైతన్య మహాప్రభు స్పర్శ వల్ల ఏమైనారు వాళ్ళు, పటాన్లు పటాన్ వైష్ణవులు వాళ్ళకి ఫేమస్ అయిపోయినారు వాళ్ళు. దేశం మొత్తం తిరిగి చైతన్య మహాప్రభు సంకీర్తన ఉద్యమాన్ని ప్రచారం చేశారన్నమాట పటాన్ వైష్ణవులుగా. మనం జగన్ మాదయ్య గురించి చూడవచ్చు, మనం చైతన్య మహాప్రభు స్పృశ వల్ల మీకందరికీ తెలుసు జగన్ మాదయ్య పాస్టేము. మొదట జగన్ మాదయ్యలు పాపజీతులు ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే వైష్ణవులు వాళ్ళ నీడలు కూడా తొక్కేవాళ్ళు కాదు. నీడ వాళ్ళు నడుచుకుంటూ పోతే నీడ ఉంటుంది కదా, ఆ నీడ కూడా వీళ్ళ మీద పట్టించేవాళ్ళు కాదు వైష్ణవులు, ఎందుకంటే అంత అపవిత్రం అంట వాళ్ళది. వాళ్ళు అన్ని పాప పనులు చేసేవాళ్ళు. ఆ నీడ పన్నా కానీ వాళ్ళ మీద ఏమవుతుంది, మాకు చెడు జరుగుతుంది, ఇంత పాపాత్ములు వీరు. ఆ పాపాత్మని యొక్క నీడ పన్నా కానీ మా మీద మాకు అది మంచిది కాదు, అశుభం అని చెప్పి వైష్ణవులు వాళ్ళని అవాయిడ్ చేసేవాళ్ళంట. వాళ్ళు వస్తుంటే ఆ నీడ కూడా తగలకుండా దూరంగా వెళ్ళిపోవాలంట జగన్ మాదయ్య వస్తుంటే. తర్వాత వాళ్ళు మారిపోయిన తర్వాత ఒకరోజు చైతన్య మహాప్రభు సంకీర్తనం చేస్తుంటే వాళ్ళు ఇద్దరు వస్తారు, జగన్ మాదయ్య ఇద్దరు వస్తారన్నమాట అక్కడికి. చైతన్య మహాప్రభు అందరు వైష్ణవులకు చెప్తాడు, ఎవరన్నా కానీ జగన్ మాదయ్యని దూషించినట్లయితే గాన వాళ్ళు తప్పనిసరిగా దిగజారిపోతారు. ఎవరైతే జగన్ మాదయ్యకి ఆహారాన్ని వడ్డిస్తారో, ఆహారాన్ని ఇస్తారో, జగన్ మాదయ్యకి ఎవరైతే ఆహారాన్ని సమర్పిస్తారో వాళ్ళు కృష్ణుని యొక్క నోటిలో అమృతాన్ని పోసినట్లు అని చెప్పి చైతన్య మహాప్రభు చెప్తారు. ఎంత పవర్ఫుల్ స్టేట్మెంటో. ఒకప్పుడు వాళ్ళ యొక్క నీడే తగిలితే దోషం అని చెప్పి వెళ్ళిపోయే వ్యక్తుల్ని చైతన్య మహాప్రభు వాళ్ళకి ఆహారాన్ని ఇస్తే కృష్ణుని యొక్క నోట్లో అమృతాన్ని పోసినట్టు అని చెప్తున్నారు చైతన్య మహాప్రభు. అది చైతన్య మహాప్రభు కృప, అది చైతన్య మహాప్రభు యొక్క అసోసియేషన్, వాళ్ళ భక్తుల యొక్క సాంగత్యంలో ఉన్నటువంటి సత్యం అన్నమాట. హృదయాన్ని మార్చేస్తుంది అనమాట. వాళ్ళు వెరీ ప్యూర్, వాళ్ళ హృదయం ఎంతో పవిత్రమైంది. అదే సమయంలో వాళ్ళు ఇతరుల యొక్క హృదయాన్ని కూడా మార్చేటువంటి శక్తి వాళ్ళకి అక్కడ ఉందన్నమాట. కాబట్టి మనం కలిసినప్పుడు ఇటువంటి విప్లవం రావాలి. భక్తుల యొక్క సాంగత్యం జరిగినప్పుడు ఇటువంటి విప్లవం రావాలి, హృదయంలో విప్లవం రావాలి, హృదయంలో మార్పు రావాలి. కృష్ణుడి మీద, కృష్ణుడి భక్తి మీద భక్తి పెరగాలి, నింద శూన్యం కావాలి, ఉత్తమ శ్లోకన కీర్తన ఏం చేయాలి జరగాలి, అప్పుడు అది నిజమైనటువంటి సంగీతం. అందుకనే ఇక్కడ ద్రౌపది యొక్క కృష్ణుని యొక్క ద్రౌపది కృష్ణుని యొక్క రాణుల్ని కలవడాన్ని కీర్తిస్తున్నారు సుఖదేవ గోస్వామి. ఎందుకంటే అక్కడ ఉత్తమ శ్లోకన కీర్తన ఉంది, ప్రిన్సిపల్స్ ఉన్నాయి, జీవితంలో ముఖ్యమైనటువంటి సూత్రాలు ఇక్కడ వివరించడం జరిగింది. గృహస్థ సూత్రాలని ఇంతకుముందు మనం చర్చించినట్లు ద్రౌపది మాత ఎంత ప్యూర్గా, ఎంత పవిత్రంగా ఇంద్రియ నిగ్రహంతో వైష్ణవులైనటువంటి తన భక్తులకి ఎట్లా సేవ చేస్తుంది, ఆ విధంగా ఆమె తన యొక్క పత్నుల్ని ఆకర్షించింది వైష్ణవుల్ని, అదే సమయంలో కృష్ణుడు దేవదేవుని కూడా ఆమె ఆకర్షించింది. మనం కూడా పవిత్రంగా కృష్ణ భక్తిని మనం ఆచరిస్తూ వచ్చినట్లయితే, భగవంతుని యొక్క కీర్తనలు కీర్తిస్తూ భక్తులతో మనం గుమ్మికూడినప్పుడు ఎటువంటి నిందలు లేకుండా చర్చిస్తున్నట్లయితే గురువుని కృష్ణుని మనము ఆకర్షిస్తామన్నమాట. అది మన జీవితం యొక్క నిజమైనటువంటి విజయం. కాబట్టి మనం ఎప్పుడు కూడా వైష్ణవులతో భగవంతుని యొక్క కీర్తనని లీలల్ని కీర్తిస్తూ ఉండాలి. హరే కృష్ణ. ఏదైనా ప్రశ్నలుంటే అడగచ్చు. ఓకే. చంద్ర శ్రీమద్ భాగవతంకి శిలా ప్రభుపాదికి గురుదేవికి జయ ఘోర్ ప్రేమానంద్.